ఇటీవందులారు, మొదటి సంవత్సరంలో ప్రవేశిస్తున్నాం. సంవత్సరాల కింద, నెలల కింద, వారాల కింద, రోజుల కింద మన కాలాన్ని విభజించుకుంటాం. కాలం అంటే ఒకటి అనంతం. భగవంతుని చెప్పాడు నేను కాల రూపంలో ఉన్నాను. కాలం ఎప్పుడు అలా ప్రవహిస్తూనే ఉంటుంది. వచ్చి వాళ్ళు వస్తూ ఉంటారు, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. ఆ దేహం యొక్క ప్రారంభాన్ని అనుసరించి ఏ కాలంలో ఏం జరగాలో అది జరుగుతూ ఉంటుంది. అయితే కాలం విలువ మనకి తెలియటం లేదు. అంటే కాలాన్ని గౌరవించడం అంటే భగవంతుని గౌరవించటం. మన కాలం మీద గౌరవం లేకపోతే భగవంతుని మీద గౌరవం లేదని. మనకి టైం సెన్స్ తక్కువ, రోడ్డు సెన్స్ తక్కువ. వెస్ట్రన్ కంట్రీస్లో కాలం విలువ బాగా తెలుసు వాళ్ళకి. కాలం విలువ మనకి తెలియటం లేదు. మన దేహం ఎప్పుడూ ఉండదు. ఏదో కాలంలో వచ్చింది, కొంతకాలం ఇక్కడ కనిపిస్తుంది, మరొక కాలంలో దేహం పోతుంది. ఇంకో 100 సంవత్సరాల తర్వాత ఎన్ని చూస్తే ఈ దేహాల్లో ఒక దేహం ఉండదు. పాత శరీరాలన్నీ వెళ్ళిపోతాయి, కొత్త శరీరాలు వస్తాయి. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. కాల ప్రవాహానికి ఎవరు ఎదురెదలేరు. వాడ దండవస్త్రం, దండి వాడ వస్తు. ఒక సామాన్య మానవుడు ప్రధానమంత్రి అవ్వచ్చు, ప్రధానమంత్రికి ఏమీ లేకుండా, ఏమీ పదవి లేకుండా అయిపోవచ్చు. పదవి, అధికారం, ఈ గౌరవాలు ఏమీ కాల ప్రవాహానికి లోబడి ఉంటుంది. ఆ కాలం వచ్చినప్పుడు అధికారం వస్తుంది, కాలం వెళ్ళినప్పటికీ అధికారం ఊడిపోతుంది. ధనం కూడా అంతే. నథింగ్ ఈజ్ టూ హెవీ ఫర్ డెస్టినీ. అంటే కాల ప్రవాహంలో మొఘల సామ్రాజ్యం అంతరించిపోయింది, నాంగ్ల సామ్రాజ్యం అంతరించిపోయి, పెద్ద పెద్ద సామ్రాజ్యాలు అంతరించిపోయింది. మన దగ్గర ఉన్న కోట్లు ఎంతకాలం అంతరిస్తుంది. కాల ప్రవాహంలో ప్రతిదీ అంతరించిపోతుంది. అయితే కాలాన్ని మనం గౌరవించాలి, టైం సెన్స్ బాగా తెలుసుకోవాలి. విద్యను సంపాదించినప్పుడు అజాగ్రత్త పనికిరాదు, అశ్రద్ధ పనికిరాదు. తర్వాత మనకు వచ్చే తలాంపుల విషయంలో కూడా అజాగ్రత్త పనికిరాదు. మన బిహేవియర్ మీద వచ్చి ప్రతి తలంపు ప్రభావం ఉంటుంది మన జీవితంలో. ఇది గుర్తుపెట్టుకోండి. మనం తిండి దాని ప్రభావం మన బాడీ మీద ఎలా ఉంటుందో అలాగే ప్రతి తలంపు. ఎవరో ఎవరిని చూసి అసలు వచ్చిందనుకోండి, లేకపోతే ఎవరిని చూసి కోపం వచ్చిందనుకోండి. కొంతమందికి జరుగుబాటు కోపాలని ఉంటాయి. కోప కారణం లేకుండా కోపం వస్తే దానికి జరుగుబాటి కోపం అంటారు. అదొక లగ్జరీ. జరుగుబాటి కోపం కూడా ఒక లగ్జరీ లాంటిది. కారణం ఉండదు, కోపం వచ్చేస్తూ ఉంటుంది. అదొక లగ్జరీ. అలాగే ఈ కోపం కూడా మనకి శత్రువు. ఏం చెప్పంటే కోపం వల్ల ఏమవుతుందంటే బ్రెయిన్ బ్యాలెన్స్ తప్పిపోతుంది. కోపంగా ఉన్నప్పుడు ఆలోచిస్తే ఎక్కడ తప్పు చేస్తాం, ఎవరైనా రాష్ట్రీయ అనేక వ్యాకరణ దోషాలు వస్తాయి. మాట్లాడితే మరి అయ్యాను సారీ అని చెప్పి మాటలు వస్తాయి. అయితే మాటల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. అది సాత్వికంగా ఉండాలి, కూల్గా ఉండాలి, పైచిగా ఉండాలి. ఎవరి వాళ్ళు విద్యావంతులు చేయడానికి సహకరించాలి మనం మాట. తర్వాత వచ్చి తలంపుల విషయంలో బహు జాగ్రత్తగా ఉండాలి. బహుజాగ్రత్తగా తలంపులు తగ్గించుకోవాలి, మాటలు తగ్గించుకోవాలి. అప్పుడు చాలా స్థాయి పెరుగుతుంది. అసలు దేహానికి ఇబ్బంది ఇవ్వబడకుండా మనసు యొక్క స్థాయి నుంచి, దేహం యొక్క స్థాయి నుంచి విడివడి చైతన్యం స్రవంతిలో ఐక్యమవుతాం. ఇదంటే శిక్షణ కాదు. మామూలుగా పెద్ద మనిషి మనకు అసత్యం చెప్పడు. భగవంతుడు ఎందుకు చెప్తాడు అసత్యం? ఒక జంతుని మీద కూడా అబద్ధం చెప్పడు. భగవంతుడికి అసత్యం చెప్పవలసిన పని లేదు. భగవద్గీతలో ఒక మాట చెప్పాడు, మీ అందరి హృదయాల్లో ఉన్నాడు. మన అందరి హృదయాల్లో ఉన్నాడు. అయితే మనకి ఏమనిపిస్తుంది? నాకు కనిపించడం లేదు కదా, ఇంటి నాకు కనిపించాలి కదా. కనిపించడం అంటే అర్థం ఏంటి అసలు? మీరందరూ ఎవరైనా శాంతిగా ఉన్నారనుకోండి, మీ శాంతిని నాకు చూపించండి. దేవుడి మాట ఎదురైంది, ఈశ్వరుడి మాట ఎదురైంది. మీరు శాంతిగా ఉన్నారనుకోండి, మీ శాంతిని నా చేతి వేసుకొని చూపించుకుంటే మీరు ఎవరైనా చూపించగలరా? పంచదార తీగా ఉందంటాం. తీగా ఉందంటే దాని సమాధానం ఉందా మీ దగ్గర? తీగ ఎలా ఉంటుంది అంటే దానికి సమాధానం ఉందా మీ దగ్గర? సమాధానం ఏం లేదు. మేము శాంతిగానే ఉన్నాము. ఆ శాంతిని చూపించండి. నా చేతిలో మీ శాంతిని పోయిన భగవంతుడు ఉన్నాడు. అందరి హృదయాల్లో నువ్వు ఉన్నాడు. ఈ రమణ మహర్షి గారు చెప్పి ఏంటంటే, డైరెక్ట్ పని, నమ్మకాన్ని మీద ఆధారపడాల్సిన పని లేదు. రేదని విడిచిపెట్టలేదు ఆయన. మూఢవిశ్వాసాలను పెంచుకోమని చెప్పలేదు. అందరికీ నేను నాకు తలంపు ఉంది. అందరం భగవంతుడు ఉన్నాడని చెప్పేవాడు, లేడని చెప్పేవాడు కూడా నేను ఉన్నానని చెప్తాడు. నేను లేనని ఎవడు చెప్పడు అసలు. నేను ఉన్నానని చెప్తాడు. అంటే దేవుడంటే రాముడు, కృష్ణుడు, అలా ఎవో అది కాదు, దేవుడు అంటే అర్థం ఏంటంటే నేను ఉన్నాను, అయ్యాం కదయా నేను ఉన్నాను. మనందరికీ ఉండాలనుంది అదే దేవుడు అంటే. మనందరికీ ఎవరికి చనిపోవాలని లేదు, 100 సంవత్సరాలు 200 సంవత్సరాలు వచ్చి ఇంకా జీవించాలని ఉంటుంది. ఆ ఉండకమే దేవుడు. దాకా కాలు తీసేయమంటే కాలు తీసేయని అంటారు, చేతులు తీసేయాలంటే చేతులు తీసేయాలంటారు. కాళ్ళు చేతులు అయినప్పుడు మనం బతకడం దిగిన మన అనుభవం ఇంకా ఉండాలి, ఉండాలి. కాళ్ళు చేతులు పోతే పోనీ మనం ఉండాలి, మనం ఉండాలనుకో. ఆ ఉండటమే దేవుడు. ఆ ఉండటం అనేది ఎలా ఉంటుందంటే, ఒక వస్తువు ఉంది, ఒక సర్ద వస్తువు ఉంది, ఒక ట్రూత్ ఉంది, ఒక ఎటర్నిటీ మన హృదయంలో ఉంది. ఇక్కడ హృదయం అంటే ఫిజికల్ హార్ట్ వేరు, స్పిరిచువల్ హార్ట్ వేరు. ఫిజికల్ హార్ట్ రూపం ఉంది, మన శరీరాన్ని కోసి చూస్తే ఆ ఫిజికల్ హార్ట్ కనిపిస్తుంది, బ్లడ్ని పంప్ చేసి. అదేవిధంగా ఆధ్యాత్మిక హృదయం ఉంటుంది. ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాలి, ఫిజికల్ హార్ట్కి రూపం ఉంది, ఆధ్యాత్మిక హృదయానికి రూపం లేదు. ఆ రూపం లేదు కాబట్టి మనం లేదనుకుంటున్నాం, అది స్పిరిచువల్ హార్ట్. అది కూడా లోపల ఉంది, కుడి సైడ్ ఉంది. స్పిరిచువల్ హార్ట్ నేను చేశాను, ఐ హ్యావ్ డన్ దిస్, ఐ హ్యావ్ డన్ దట్, ఐఎమ్ సో అండ్ సో, ఐఎమ్ సో ఇన్స్ అని చెందేలాగా అంటా ఉంటాడు. అది ఆ పని, ఆ గొప్ప పని నేను చేశానండి, అది నేనే ఎక్కువ చేశాను. వాడు చేసి ఎక్కడ పెడతా ఉంటాడు, ఎక్కడ పెడతా ఉంటాడు. ఆ స్పిరిచువల్ హార్ట్ ఎక్కడ అంటే వాడు ఎక్కడ ఉన్నాడు. మనం నేను నేను అనే ఒక తలంపు ఉంది మనకి. ఆ నేను అనే తలంపు ఫిజికల్ హార్ట్ నుంచి రావటం లేదు, అది స్పిరిచువల్ హార్ట్ నుంచి వస్తుంది. మనకి వేరు బుద్ధి ఉంది, నువ్వు వేరు, నేను వేరు, మన లోపల ఉన్నాను, లోకం బయట ఉంది, నారాయణుడు వైకుంఠంలో ఉన్నాడు, శివుడు కైలాసంలో ఉన్నాడు, మన సెపరేట్నెస్, వేరు బుద్ధి. వేరు బుద్ధుడు వేరు, నేను వేరు, ఇదంతా కూడా రాంగ్ థింక్. ఈశ్వరానుభవం కలిగితే ఇక్కడ ఈశ్వరం, ఇక్కడ లోపల ఉంటే స్పిరిచువల్ హార్ట్లోకి మనం వెళ్ళగలిగితే, అక్కడ ఉండగలిగితే, అక్కడ నిలబడగలిగితే, ఎక్కడికి ఈశ్వరుడు నీకు అంతర్యాముగా ఉన్నాను అని చెప్తున్నాడు. అక్కడికి వెళ్ళగలిగితే ఈ లోపల బయట మీ సెన్స్ హృదయంలో లేదు, బాడీకి సంబంధించిన తరం. దేహానికి లోపల ఉంది, దేహానికి బయట ఉంది. నేను లోపల ఉన్నానండి, అది బయట ఉంది అంటాను. అంటే దాని అర్థం నేను లోపల ఉన్నాను, మీరు బయట ఉన్నారంటే దేహంతో నేనే తాదాక్ష్యం పొందినప్పుడు, దేహంతో ఐడెంటిఫై అయినప్పుడు లోపల బయట అనే బుద్ధి ఉంది. దేశంతో నాకు తాదాక్ష్యం లేనప్పుడు లోపల లేదు, బయట లేదు. అని హృదయం దగ్గరికి వచ్చాడు మనకి, అక్కడ ఏమీ లేదు, అక్కడ దానికి రూపం లేదు. నేమ్లెస్, ఫార్మ్లెస్, షేప్లెస్. కానీ అక్కడ వస్తువు ఈశ్వరుడు ఎక్కడ ఉన్నాడంటే అక్కడ ఉన్నాడు, లోపల ఉన్నాడు. మన కంట్రోలర్ అక్కడే ఉన్నాడు. మన కంట్రోలర్ వైకుంఠంలో ఉన్నాడు అనుకుంటున్నాం, కైలాసంలో ఉన్నాడు అనుకుంటున్నాం. మన కంట్రోలర్ ఇక్కడే ఉన్నాడు, మన యజమాని ఎక్కడ ఉన్నాడు, మన భర్త ఎక్కడ ఉన్నాడు, మన ప్రభు ఎక్కడ ఉన్నాడు, స్పిరిచువల్ హార్ట్ ఎక్కడ ఉంది, లోపల ఉన్నాడు. తర్వాత వాడు నియమిస్తూ ఉంటాడు. ఆ దేహం, ఈ బాడీ ఈ ప్రపంచంలో ఎందుకు వచ్చిందో, పని పూర్తయ్యే వరకు ఆ బాడీ ఉంటుంది. ఇప్పుడు మీ శరీరం వచ్చిందనుకోండి, ఆ శరీరం ఈ భూమి మీదకి వచ్చేందుకు ఒక పర్పస్ ఉంటుంది. ఆ శరీరం ఏ పని మీద అయితే భూమి మీదకి వచ్చిందో, ఆ పని పూర్తయ్యే వరకు ఆ శరీరం తిరుగుతుంది. తెలుసు ఆ శరీరం గడ్డదు అని. శరీరం ఈ భూమి మీదకి, ఈ శరీరం ఏ పని మీద అయితే వచ్చిందో ఆ పని అయ్యే వరకు శరీరం ఉంటుంది. తర్వాత ఒక క్షణం కూడా ఆగదు. మన అందరికీ శాంతి కావాలి, సుఖం కావాలి, ఆనందం కావాలి, మన అందరికీ ఉండాలని ఉంటుంది. ఆ ఉండటం యొక్క స్వరూపమే శాంతి, దాని స్వరూపమే సుఖం, దాని స్వరూపమే ఆనందం. మనకి ఎవరికైనా దుఃఖం వస్తామంటే దీనే చేస్తాం, దుఃఖం వద్దు వద్దు అంటాం. కొన్ని దుఃఖం వస్తే నష్టం ఏంటి మనకి? మా ఇంటికి దుఃఖం రాకూడదు, మా ఇంటికి మీరు చేసే పూజలు అయ్యి కూడా ఇంటికి దుఃఖం రాకూడదని. మాకు దుఃఖం రాకూడదు, మాకు దుఃఖం వస్తే నష్టం ఏంటి మనకి? అంటే మన స్వరూపంలో దుఃఖం లేదు, మన స్వరూపంలో చావు లేదు, మన స్వరూపంలో దుఃఖం లేదు, మన స్వరూపంలో అశాంతి లేదు. అంటే మన స్వరూపంలో ఏమి ఏదైనా వస్తే దాన్ని డినే చేస్తాం. వద్దు, నువ్వు రావద్దు. దుఃఖం వస్తాను అనుకోండి, నువ్వు రావద్దు. అశాంతి వస్తాను అనుకోండి, నువ్వు రావద్దు. మరి చలికి చావు వస్తే, శరీరానికి చావు వస్తానుకోండి, ఆ శరీరం మన అనుకోవటం వల్ల ఆ శరీరం చనిపోయేప్పుడు మన అందరికీ దుఃఖం వస్తుంది. ఎంత చెప్పండి, శరీరం చనిపోయినప్పుడు అందరికీ దుఃఖం వస్తుంది. ఎంచేతంటే శరీరం చనిపోయిన తర్వాత మనం ఉంటాం, కానీ ఉండము అనే ఒక తలపు వల్ల దుఃఖం వస్తుంది. నిద్రపోతాం మనం, నిద్రలో కూడా మనం దేహరహితులం, లోకరహితులం. భగవంతుడు ఉన్నాడా లేడా అనేటువంటి సమస్య ఉండదు, కానీ మనం అందరం ఉంటాం. నిద్ర లేకపోతే నిద్రను కోరుకుంటాం. ఏం చేసి కోరుకుంటున్నాం, నిద్రలో సుఖం ఏంటి? ఇక ఇంటికి మీకు కావాల్సిన సబ్జెక్ట్ ఏంటంటే మనం శాంతిగా ఉండాలి. ఆ శాంతి ఎక్కడ ఉందంటే లోపల ఉంది కానీ బయట లేదు. మనం సుఖంగా ఉండాలి, ఆ సుఖం లోపల ఉంది కానీ బయట లేదు. మనం ఆనందంగా ఉండాలి, ఆనందం బయట ఎక్కడ లేదు, లోపలే ఉంది. అయితే మనం బయట ఉందనుకుంటున్నాం, బయట బెదిరించడం, అది లోపలే ఉంది. లోపల బెదిరికే దొరుకుతుందని, లోపల ఉన్న వస్తువును బయట బెదిరికే దొరకదు. లోపల ఉన్న వస్తువు లోపలనే అన్వేషించాలి. వస్తువుని ఎక్కడ పోగొట్టుకుని దాన్ని మరొక చోట వెతికితే దొరకదు. ఎక్కడ వస్తువు పోయిందో అక్కడ వెతికితే అది దొరుకుతుంది. అంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, మీ అందరి హృదయాల్లో ఉన్నానని చెప్పినప్పుడు ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడే సుఖం ఉంది, అక్కడే శాంతి ఉంది, అక్కడే ఆనందం ఉంది, అక్కడే చావు లేని సత్పదార్థం ఉంది. సత్పదార్థం అంటే సత్యం ఒకటి. సత్యం అనేది ఒకటిగా ఉంటుంది కానీ రెండుగా ఉండదు, మూడుగా ఉండదు, నాలుగుగా ఉండదు. చావు లేని పదార్థం ఉంటుంది, అదే సత్యం. అది వ్యవహారిక సత్యం కాదు, పారమార్థిక సత్యం. అది మన హృదయంలో ఉంటుంది. అయితే ఉంటే మాకు ఎందుకు కనిపించడం లేదని ఇది అంటారు అలాగ చాలా మంది. దానికి కారణం ఏమిటి, మనం వాండరింగ్ మైండ్ కారణం. మన మనస్సులో ఉన్న చాపల్యం, ఇంద్రియాల్లో ఉన్న చాపల్యం, దానికి కారణంగా హృదయంలో ఉన్న సత్యం మనకు తెలియటం లేదు. కానీ ఇది లేకపోవటం వల్ల కాదు. హృదయంలో సత్యం లేదనుకోండి, ఒక వశిష్ఠుడికి కానీ, ఒక విశ్వామిత్రుడికి కానీ, ఒక రమణుడికి కానీ, ఒక రామకృష్ణుడికి కానీ, లేకపోతే ఒక యేసుకి కానీ, లేకపోతే ఒక అల్లాహ్ కానీ, లేదా మహమ్మదికి కానీ, ప్రపంచంలో ఏ ప్రవక్తకి అనుభవం రాదు, అది లేకపోతే. అదే అది ఉంది కాబట్టి వాళ్ళకి అనుభవంలోకి వచ్చింది. ఆ అనుభవంలోకి రావటానికి మళ్ళీ సిగ్గుని తగ్గించుకోమని, లేజీని తగ్గించుకోమని, మాటలు తగ్గించుకోమని, రాగద్వేషాలు తగ్గించుకోమని గౌతమ బుద్ధుడు ఒక మాట చెప్పాడు. ఎవరింటికి వెళ్ళి చూసినా, ఏ ఊరింటికి వెళ్ళి చూసినా ప్రపంచంలో ఏమి లేవు, రాగద్వేషాలు తప్పించేమి లేవు. మీరు భీమవరంలో ఎవరింటికి వెళ్ళి చూడండి, భీమవరమే కాదు ప్రపంచంలో మీరు ఎవరింటికి వెళ్ళి చూడండి, నలుగురు ఉంటే నాలుగు పార్టీ, నలుగురుంటే నాలుగు పార్టీలు. ఇష్టాలు ప్రపంచానికి ఏమిటి, ఇష్టాలు అయిష్టం, ఇష్టాలు అయిష్టం, లైక్స్ డిస్లైక్స్, ఇంతే ప్రపంచం. ప్రపంచంలోకి ఏమి లేదు, ఇష్టాలు ఇష్టాలు అయిష్టాలు, అదే ప్రపంచం, అంతకంటే ఏమి లేదు. అయితే ఇది లోకం, ఒక్క తోక వంకరగా ఉంటుంది. ఇంతవరకు సృష్టి ప్రారంభమైన తర్వాత ఎవరు కూడా ఒక్క తోకను ఇంతవరకు నివారణ చేయలేకపోయాడు ఎవరు. ఏ సైంటిస్టు, ఏ సైంటి కూడా ఇంతవరకు ఒక్క తోక వంకరగా ఉంది, ఆ నిజాన్ని ఎవడో చూడలేడు. ఒక్క తోక ఎటువంటిదో మన చేత చూడబడుతున్నటువంటి లోకం అంటే అభివృద్ధి అయిపోయిందండి. ఏం అభివృద్ధి అయిపోయింది? టెక్నాలజీ అభివృద్ధి అయిన మాట నిజం, సైన్స్ అభివృద్ధి అయిన మాట నిజం, మానవుడు మానవ మానసం ఏమీ అభివృద్ధి కాలేదు. ఇద్దరు భారత కాలంలో ఇద్దరు ఎలా ఉన్నారు, ఇప్పుడు ఎలాగే ఉన్నాయి, జరుగుతున్నప్పుడు ఇద్దరు అటువంటి జరుగుతున్నాయి, దానికి ఒక రీజన్ లేదు. ఇరాక్లో అమెరికాలో జరుగుతున్న యుద్ధం దానికి రీజన్, దానికి ఏం రీజన్, ఇండివిజువల్ వార్. ఇదే భారతం అయితే ఆక్షేపిస్తాం మనం, ఇదే పూర్వపోయడాలు. ఇప్పుడు సైన్స్ ఏమైంది, ఈ టెక్నాలజీ ఏమైంది? ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్పాడు, నేను ఫిజిక్స్ అభివృద్ధి చేసి అభివృద్ధి చేసి, టెక్నాలజీని అభివృద్ధి చేసి అభివృద్ధి చేసి, మానవ జాతి నాశనానికి ఉపయోగపడ్డానికి అన్నాడు. ఇదే ఐన్స్టీన్ చెప్పాను. నేను ఆయన ఫిజిక్స్లో మ్యాథమెటిక్స్లో గొప్ప జీనియస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. అణు సిద్ధాంతాన్ని కలిపెట్టే అణువులు ఏంటో శక్తి నేను మొట్టమొదటి తెలుసుకున్నవాడు ఆయన. అణుబాంబుకి అణుబాంబు కారణం ఐన్స్టీన్. కానీ చివరిలో ఏడ్చాడు, నేను కనిపెట్టిన సైన్స్లు, నేను కనిపెట్టిన టెక్నాలజీ అంతా కూడా మానవ జాతి నాశనానికి ఉపయోగపడిందని ఉంది. ఇప్పుడు జరిగింది అది. ఇప్పుడు మనకి ఆర్థిక సమస్యల కంటే సాంఘిక సమస్యలు పెరిగిపోతున్నాయి. ఇది ఇంట్లో పిలిచింది ఒక అహంకారానికి ఇంకో అహంకారానికి పరమ, ఒక అహంకారానికి ఇంకో అహంకారానికి పరమ కారణం చెప్పండి. ఇది నిజం కాదు, అది నిజం కాదు, ఈ అహంకారం నిజం కాదు, అహంకారం నిజం కాదు. అంటే రెండు ఎప్పుడు పడవు, రెండు అహంకారాలకు ఎప్పుడు పడవు. అంటే అది నిజం కాదు, ఇది నిజం కాదు. అంటే ఈ క్లాష్ శక్తి ఏంటంటే, ప్రతి మానవుడు కూడా అహంభావాన్ని సాటిస్ఫై చేసుకోవడానికి చూస్తాడు. ఈగో సెన్స్ని సాటిస్ఫై చేసుకోవడానికి మనిషి బతుకుతున్నాడు. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, భగవంతుడు చెప్పాడు కదా మీ హృదయంలో ఉన్నాడని. సముద్రంలో సముద్రం పైన ఉంటాయి కెరటాలు, కొంచెం లోపలికి వెళ్ళామనుకోండి ఏమి కెరటం ఉండదు. అక్కడ సముద్రంలో పైన ఉంటాయి, మీకు అడవడంతా కెరటాలు పైనే, కొంచెం లోపలికి వెళ్ళారనుకోండి ఆ కెరటం తాలూకు బాధ ఉండదు మీకు అసలు. అలాగే మనం కొంచెం లోచించి కలిగిందనుకోండి, మనకి కొంచెం ఆలోచన స్థాయి, మన అంతా మనం ఇండిపెండెంట్గా తిరిగి చేసుకోగలుగుతున్నాం అనుకోండి, కొంచెం ఆలోచించుకోగలుగుతున్నాం అనుకోండి. ఎప్పుడు కూడా పరాయి బుద్ధి చాలా ప్రమాదం, సొంత బుద్ధి అవసరం. వివేకానం చెప్పాడు, మీరు పొరపాటు చేసినా నాకు ఇష్టం, మీరు సొంతంగా ఆలోచించుకుని చెయ్యాలి. పరాయి బుద్ధి చాలా ప్రమాదం, ఎప్పుడు కూడా సొంత బుద్ధిని మనం కల్టివేట్ చేయాలి. దానివల్ల మనకు ఆత్మవిశ్వాసం వస్తుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వస్తుంది, ఆత్మవిశ్వాసం వస్తుంది. ఆత్మవిశ్వాసం వల్ల ఎన్నో ఘనకార్యాలు కూడా ఆ ఉపాధి ద్వారా జరుగుతాయి. ఇది ఇక్కడ మనం ఏం చేయాలంటే కెరటాలేమో ఎక్కడ ఉంటాయి? సముద్రం పైన ఉంటాయి. కొంచెం లోపలికి వెళ్తే కెరటాలేమో ఉండవు. అలాగే మనం కొంచెం మోచూపు కలిగితే, అంతర్దృష్టి కలిగితే, ఎక్కడైతే భగవంతుడు నేను ఉన్నానని చెప్తున్నాడు ఆ హృదయులకు మనం వెళ్ళగలిగితే అక్కడ కెరటాలు లేవు. అక్కడ శాంతిగా ఉంటుంది, సుఖంగా ఉంటుంది, ఆనందంగా ఉంటుంది. అయితే ఇంకో మాట మీకు దృష్టిలో పెట్టుకోండి, ఎవరైనా అంత దీక్షను అవ్వలేము అనుకోండి మనం. కొంతమంది మనుషులకు లోతు చాలా తక్కువగా ఉంటుంది, వాళ్ళ ఫీలింగ్ అట్లయితే తొందరగా రియాక్ట్ అయిపోతుంది. ఒకవేళ మీ హస్బెండ్ ఎవరైనా అంటారు కొన్ని కూర ఏమి వాడదని, మీకు 6 నెలలు ఉంటుంది నా కోపం, కూర పాడైపోయింది కూర ఏం బాగాలేదని అంటానుకోండి, మీ హస్బెండ్ ఎవరైనా మిమ్మల్ని అంటానుకోండి, మీకు ఆ కోపం 6 నెలలు ఉంటుంది. అంటే బాగాలేదు అంటారంటే, అయ్యో కొన్ని బాగాలేదున్నా కాదు, మనం సరిచే ఇంకా బాగా వండుదాము, సరిచే బాగా వండగలుగుదాము, ఇంకా ఎక్సలెన్స్ కుకింగ్లో ఎక్సలెన్స్ సంపాదిద్దాం అనేటువంటి స్వభావం మనకు తొందరగా రియాక్ట్ అయిపోతుంది. అంటే మా అర్థం అయితే మనకు అంతర్దృష్టి లేదు, అంతర్ముఖత్వం లేదు, ఆ లోచూపు లేదు, ఆ ఎన్నో బుక్ లేదు. అసలు అది అది మీ ఆధ్యాత్మిక విద్య ఎందుకంటే కాలక్షేపం కాదు, అది నేర్చుకోండి. అయితే సముద్రం లోపలికి దిగిన వాడికి బయట కెరటాల ప్రభావం ఎలా ఉండదో, హృదయగతమైన జీవితం మనకి ఎప్పుడైతే వచ్చిందో, ఎక్కడైతే ఈశ్వరుడు ఉన్నానని చెప్తున్నాడో, ఏ హృదయ గుహలో ఏ హృదయంలో ఉన్నానని చెప్తున్నాడో, మన మనస్సును అక్కడ విత్తిద్రా చేసి మనం అక్కడ ఉండగలిగితే లోకం యొక్క సమస్యలు, ఈ లోకంలో ఉన్న లైక్స్ డిలైక్స్ మనం హత్య చేయి. ఈ మధ్య నాకు పేషెంట్ చెప్పాడు ఉదాహరణ, ఆయనకి జ్వరం వచ్చింది. జ్వరం వస్తే ఏంటి, నిద్ర పట్టాలంటే రోజు నిద్రపడిన జ్వరం ఎవరికి వచ్చింది అని విచారణ చేసుకున్నారంట. ఈ జ్వరం ఎవరికి వచ్చింది, ఈ జ్వరం ఎవరికి, దేహానికి, నేను చైతన్యాన్ని, నేను ఆత్మని, నేను సావులేని సత్పదార్థాన్ని, ఐఎమ్ బర్త్లెస్ అండ్ డెత్లెస్. పుట్టింది చచ్చిపోతుంది, పుట్టింది సావు, పుట్టింది చనిపోతుంది, కానీ భర్త దానికి డెత్ ఉంటుంది, కానీ భర్త లేని దానికి డెత్ ఉండదు. నేను భర్త లేని వస్తువుని, ఈ జ్వరం ఎవరికి వచ్చింది, శరీరానికి వచ్చింది, ఈ శరీరం నేను అనుకుంటున్నాను, అంటే నాకు జ్వరం వచ్చింది అనుకుంటున్నాను. ఈ జ్వరానికి నాకు సంబంధించిన ఒక 5 నిమిషాలు విచారణ చేశాను, వెంటనే స్లీప్లోకి వెళ్ళిపోయాను, స్లీపింగ్ ట్యాబ్లెట్ అంశం లేకుండా ఇన్ఫ్రాయిడ్ వల్ల స్లీప్లోకి వెళ్ళిపోయాను. జ్వరం చైతన్యానికి జ్వరం రాదు, సత్యానికి జ్వరం రాదు, జ్వరం బాడీకి వస్తుంది. బాడీ ఇట్సెల్ఫ్ ఇస్ డిసీజ్, ది బాడీకే జ్వరం వస్తుంది. అందుకని మీ లోపల సత్పదార్థానికి చైతన్యానికి జ్వరం రాదు, బాడీ చాలా కాంప్లికేటెడ్. దీని గురించి రమణ మహర్షి గారు హ్యూమన్ బాడీ గురించి ఒక మాట చెప్పారు, ఈ సృష్టిలో మొత్తం ఈ ఖగోళం, ఈ ప్లానెట్లో ఎన్ని సీక్రెట్స్ ఉన్నాయో ఒక్క హ్యూమన్ బాడీలో అన్ని సీక్రెట్స్ ఉన్నాయి. అంటే మీకు ఎందుకు అర్థం, ఎందుకు చెప్తున్నాయండి ఈ విషయాలని. అలాగే నాకు దుఃఖం వస్తామనుకోండి, మీకు ఎవరికైనా దుఃఖం వస్తామనుకోండి, ఆ దుఃఖ కారణం నశించకుండా దుఃఖం నశించదు. ఈ శరీరానికి రోగం వస్తే రోగ కారణం నశించకుండా రోగం నశించదు. దుఃఖ కారణం లోపల ఉంది కానీ బయట లేదు. దుఃఖ కారణం ఎక్కడుందంటే, ఒక సత్యం ఉంది, హృదయంలో ఒక సత్యం ఉంది, ఒక చైతన్యం ఉంది, బ్రహ్మం ఉంది, ఈశ్వరుడు అనేవాడు ఒక ఉన్నాడు, వాడి నేమ్లెస్ ఫారం లెస్. కానీ మన నేమ్ ఫారం కల్పించుకుంటున్నాం ఉపాసన కోసం, అక్కడైతే భక్తి మనం మనకున్న భక్తిని వ్యక్తం చేయడం కోసం ఒక ఫారము నేమ్ కల్పించుకుంటున్నాం. దుఃఖ కారణం ఎక్కడుందంటే, మనం దేహం సత్యం కాదు, దేహం ఉంది, ఆ దేహాన్ని మెయింటైన్ చేసుకోవాలి మనం, బాడీని మెయింటైన్ చేసుకోవాలి, దేహం ఉంది. కానీ ఏమనుకుంటున్నామంటే దేహమే సర్వస్వం, దేహమే సత్యము, దేహమే ఆత్మ, అంచేత దేహం చనిపోయినప్పుడు నేను దేహం చనిపోయాక నేను ఉండను అని దేహమే అంటే దేహాత్మ బుద్ధి, దేహమే సత్యము, దేహం నేను ఎవరిని, నేను దేహము కాకపోయినా నేను ఆత్మనైనప్పటికీ, నేను సత్యాన్ని అయినప్పటికీ, నేను చావులేని సత్పదార్థాన్ని అయినప్పటికీ, నేను అంతయిన స్పిరిట్ అయినప్పటికీ, చనిపోయే దేహంతో ప్రాప్యం పొందుతున్నాను అదే నేను అనుకుంటాను, అక్కడ దుఃఖం ప్రారంభం. నేను కానిదాన్ని నేను అనుకోవటం వల్ల తప్పనిసరిగా నాకు దుఃఖం వస్తుంది, అదే రాంగ్ థింకింగ్. ఏమండి మళ్ళీ మాకు జన్మలు వచ్చేస్తాయా, ఇదే జన్మ ఇది మాకు కడసారి జన్మ అయిపోవాలి అంటారు. అంటే కంగారు పడితే రాదు, మాది ఇంకా పుట్టకూడదండి, మేము కొంతమంది అంటూ ఉంటారు, మేము ఇంకా పుట్టకూడదండి, నాకు విసుగు వచ్చేస్తామండి, ఏ కోడలో తిట్టుంటున్నారండి, మాకు విసుగు వచ్చేస్తా ఉంటుందండి, మాకు విసుగు వచ్చేస్తుందండి, ఇంకా పుట్టకూడదండి మేము అంటూ ఉంటారు. మన మాటల మీద ఆధారపడలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఒకటే మీరు మననం చేయండి, మనం ఎవరో మనం తెలుసుకునే వరకు, మనం ఏదిగా ఉన్నాము అది అయ్యే వరకు, భగవంతుడు మన హృదయంలో ఏదైతే ఉందని అంటున్నాడో అది మనకు దేహం ఏ విధంగా అయితే అనుభవాలు ఉన్నాయో, మన కష్ట సుఖాలు ఏ విధంగా అయితే మనకు అనుభవాలు ఉన్నాయో, ఈ శీతోష్ణాలు చలి వేడి ఏ రకంగా అనుభవంలో ఉన్నాయో, ఎవరైనా మనం స్తోత్రం చేసినప్పుడు ఎలా ఉంటున్నాం, ఎవరైనా నిందిస్తే ఎలా ఉంటున్నాం, ఈ విషయాలు ఏ విధంగా అయితే మనకు అనుభవంలో ఉన్నాయో, ఆ లోపలిన సద్వస్తువు మనకు అనుభవంలోకి వచ్చే వరకు ఏదిగా మనం ఉన్నామో దాంతో మనకి తాదాప్యం వచ్చే వరకు దేహం వస్తుంది, లోకం వస్తుంది, దేహాన్ని విడిచిపెట్టవు, లోకాన్ని విడిచిపెట్టవు. ఒకవేళ శరీరం చనిపోయిన తర్వాత ఇంకా పరలోకానికి కూడా వెళతాము, మరణానంతర జీవితం కూడా ఉంది, ఇతర లోకాలకు కూడా వెళతాము. మన ఎవరిలో మనం తెలుసుకునే వరకు, ట్రూత్ని రియలైజ్ చేసే వరకు, నువ్వు ఎవరిగా ఉన్నావో అది నీకు అర్థమయ్యే వరకు, నీకు ప్రాపర్ అండర్స్టాండింగ్ వచ్చే వరకు పునర్జన్మ వస్తుంది. పునర్జన్మ వస్తే లోకం వస్తుంది, మన కష్టసుఖాలు విడిచిపెట్టవు, లోకం విడిచిపెట్టడం, శవాలు కూడా మనం విడిచిపెట్టం. ఇది ఫైనల్ ట్రూత్ అండ్ అల్టిమేట్ ట్రూత్, ఫైనల్ వరల్డ్. అయితే నీ కలిపి మన కల్పించుకునే విషయాల్లోంచే మనకు దుఃఖం వస్తుంది. సత్యంలోంచి మనకు దుఃఖం రాదు, అసత్యంలోంచి దుఃఖం వస్తుంది. మనం ఏదిగా ఉన్నామో అందులోంచి మనకు దుఃఖం రాదు, కానీ దాంట్లోంచి దుఃఖం వస్తుంది. అయితే ప్రపంచం మనకు మనం సముద్రం యొక్క అడుగు భాగంలో వెళ్ళిపోతే బయట కెరటాల యొక్క ప్రభావం ఏ విధంగా అయితే ఉండదు, అలాగే మన హృదయంలో మనం ఉంటే, మన నీడలో మనం ఉంటే, మన ఇంట్లో మనం ఉంటే అక్కడ ఎంతని ఎండ కాస్తే మనకేలా. మన ఇంట్లో మనం ఉన్నామనుకోండి, బయట వేడి ఎక్కువగా ఉందనుకోండి, మనకేలా, మనకేం ఇబ్బంది లేదు. మన ఇంట్లో మనం ఉన్నప్పుడు ఎంత ఎండగా ఉన్నా పర్వాలేదు. అలాగే మీ మన హృదయగత జీవితం మనకు ఉన్నప్పుడు, ఆత్మగతమైన జీవితం మనకు ఉన్నప్పుడు, చైతన్యంతో మనం తదాక్ష్యం పొందుతున్నప్పుడు అదృష్టం ఏంటైనా ఇబ్బంది లేదు, మనకి దురదృష్టం ఏంటైనా ఇబ్బంది లేదు, ప్రపంచం ఎలా ఉన్నా ఇబ్బంది లేదు, మనకి శాంతికి భంగం లేదు. ఇప్పుడు మన హృదయంలో మనకు మనం మనం అర్థం చేసుకునే వరకు మన శరీరాలు వెంటాడతాయి, లోకాలు వెంటాడతాయి, నామరూపాలు వెంటాడతాయి, రాగద్వేషాలు వెంటాడుతుంది, డస్ట్ అంతా వెంటాడు. లోకం ఎప్పుడు ఒక రకంగా ఉండదు, ఏం చేద్దాం, అది నిజం కాదు కాబట్టి లోకం నిజం కాదు. అదే చెప్పారు, యాక్సెప్ట్ ట్రూత్, యాక్సెప్ట్ బ్రహ్మ, యాక్సెప్ట్ రియాలిటీ. ఎవ్రీథింగ్ క్రియేటెడ్ బై దట్. ఈ డెత్ కూడా నిజం కాదు, ఆ శరీరం చనిపోయినప్పుడు నేను చనిపోతున్నాను, నేను చనిపోతున్నాను అనుకుంటాడు, అదొక తలం, అది కూడా ఒక తలంపే. మీకు ఎప్పుడన్నా కోపం వచ్చిందనుకోండి, అదొక తలంపు. దుఃఖం వచ్చిందనుకోండి, అదొక తలంపు. ఎవరు నన్ను చూసి అసూయ కలిగిందనుకోండి, అదొక తలంపు. జలసి తలంపు, అది యాంగర్ కూడా ఒక తలంపు, బెత్త కూడా ఒక తలంపు, బట్ట కూడా ఒక తలంపు, అన్ని తలంపులు, ప్రాపర్టీ కూడా ఒక తలంపు, అన్ని తలంపులు. అయ్యే తలంపులు ఇక్కడ మీరు జీవితం అన్ని తలంపులే. మీకు ఎప్పుడన్నా సంతోషం వస్తుంది, అదొక తలంపు. దుఃఖం వస్తుంది, అదొక తలంపు. గర్వం వస్తుంది మీకు, అదొక తలంపు. మనకి చాలామంది మనం ఏం చేస్తామంటే, మనం పాడైపోవడం మన గర్వమే కారణం, అది మనకి తెలియట్లేదు. కొంతమంది అప్పు దాచుకున్నట్టు గర్వాన్ని రాసుకుంటూ ఉంటారు. అప్పు దాచుకుంటే ఎవరికి ప్రమాదం, మనకే ప్రమాదం, అది వడ్డీ పెరిగిపోతూ ఉంటుంది. కొంతమందికి గర్వం ఉంటుంది, అది పై కనపడకుండా జాగ్రత్తగా జాతర చూసుకుంటారు. దానికి కొత్త పేరు పెట్టేదాన్ని సిబిలైజీ బిహేవియర్. లోపల గర్వం ఉంటుంది వాడు, పక్కవాడు తెలియని కూడా గర్వం కనపడిన వాడు అనమాట. కనపడకుండా బిహేవ్ చేస్తాడు, అవును వాడు చాలా ఇంటెలిజెంట్ మ్యాన్ అండి వాడు బిహేవియర్. పైగా దానికి ఒక అందమైన పేరు సిబిలైజీ బిహేవియర్. ఎందుకంటే లోపల గర్వం పెట్టుకుని పైకి ఉరికే మనం నిలయంగా ఉన్నట్టు నటించడం వల్ల సమాజాన్ని మోసం చేయగలం, కానీ మన మూలంలో శుభ్రంగా పాడైపోతాం. ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం, మనకి ఏదో డిసిజన్ లో చెప్పామనుకోండి, డాక్టర్ గారికి నష్టం లేదు, మనకే నష్టం. అసలు ముందు మనం మనకున్న బలహీనతలంటే మనం అర్థం చేసుకోవాలి. ఎక్కడున్న ట్రూత్ని రియలైజ్ చేయడానికి ఏ అయితే అడ్డొస్తాయో మనం అర్థం చేసుకోవాలి, వాటిలోంచి విడుదల పొందడానికి ప్రయత్నం చేయాలి. అది సార్, ఇంటికి ఒక హెడ్మాస్టర్, ఒక హై స్కూల్ హెడ్మాస్టర్ పనిచేస్తున్నారు. ఇంకోటి మీరు జ్ఞాపకం ఉంచుకోండి, ఇప్పుడు ఎక్కడున్నా భీమవరం అన్నా, భీమవరం బాగాలేదు, పాలకొల్లు ఉంటే బాగుంది. పాలకొల్లు బాగాలేదు, హైదరాబాద్ ఇంకా బాగుంది. హైదరాబాద్ బాగాలేదు, యూఎస్ఏలు బాగుంది. యూఎస్ఏ అయితే బాడీకి అన్ని కంఫర్ట్సే. హెడ్మాస్టర్ ఏం చెప్తున్నారంటే, నేను ఉద్యోగం విడిచిపెట్టేసి సాధన చేసుకుందాం అనుకుంటున్నాను, ఏదో పూజ దగ్గర పడి ఉందాం అనుకుంటున్నాను. చాలామంది ఏమనుకుంటారంటే, పడి మానేస్తే ఆధ్యాత్మికంగా అభివృద్ధిలోకి వచ్చాము. ఆధ్యాత్మికంగా అభివృద్ధిలో రావడం సోమర్థనం వస్తుంది మనకి. పని మానేస్తే భక్తుల అభివృద్ధిలోకి రావడం ఉంది, సోమర్థనం వస్తుంది. మన ఇండియాకి ఇంకా కాలం విలువ తెలియదు, డబ్బు విలువ తెలియదు, రోడ్డు సెన్స్ అసలే లేదు, హెల్త్ కాన్షియస్నెస్ అసలు లేదు, పని అంటే గౌరవం లేదు. అమెరికాలో రాష్ట్రపతి అడిగిన లేదా టైం వస్తాడు కారు ఆడు కడుక్కుంటాడు. అరే మనకి పని అంటే ముందు అసలు పని అంటే గౌరవం లేదు, మనకి మన పని మనం చేసుకోవడానికి కూడా గౌరవం లేదు, అసలు పని అంటే రెస్పెక్ట్ లేదు మనకి. కృష్ణుడు భగవద్గీత పొడిగి చెప్పింది నువ్వు పనిలో భగవంతుని చూడాలి, నీ కాళ్ళు చేతులు పని చేసుకోలేదు, చేతులు పని మీద ఉండలేదు, నీ మనస్సు నన్ను స్మరిస్తూ పనిచే మనస్సును ఆయన్ని పెట్టు, నీ చేతిని పని మీద పెట్టు, పని విడిచిపెట్టమని చెప్పలేదు, మనస్సును ఆయన్ని పెట్టు, నన్ను స్మరించుకుంటూ ఉండు, నువ్వు పని చేసుకోండి, చేతులు ఉన్నాయి కదా కాళ్ళతో నడుస్తాను, చేతులతో పని చేసుకుంటాం, నీ చేతులతో పని చేసుకుంటా ఉండు, చేతి పని చేసుకోకపోతే పొట్టాలి కలుపుతుంది, ముందు ఇతరం ఉద్ధరించడం మాట అతి విషయంలో పొట్టగలదు కదా. అయితే నీకు పని నీ చేతిని పని మీద పెట్టు, నీ మనస్సును నిరంతరం స్మరించుకుంటూ స్మరించుకుంటే ఒకేసారి రెండు పనులు అయిపోతాయి. మనం హైదరాబాద్ ఉన్నప్పుడు డాక్టర్ దగ్గర చేసుకుంటాం, రెండు పనులు అయిపోతాయి, ఒకటి నిద్రనే పని అయిపోతుంది, మార్నింగ్ 6 o'clock హైదరాబాద్ వెళ్ళిపోతుంది, హైదరాబాద్ వెళ్తామనే పని అయిపోతుంది, ఇక నిద్రనే పని అయిపోతుంది. అలాగే నేను చేయాలంటే నీ మనస్సును నిరంతరం నన్ను స్మరించుకో, నా రూపాన్ని ధ్యానం చేయి, నా నామాన్ని స్మరించుకు, రిమెంబర్ మీ, ఆల్వేజ్ రిమెంబర్ మీ, మోర్ రిమెంబర్ మీ, మోర్ అండ్ మోర్ రిమెంబర్ మీ. నీ చేతితో పాలించి పెట్టద్దు, మనసుతోటి నన్ను స్మరించుకో, అది పని అయిపోతుంది, నువ్వు పవిత్రుడు అవుతావు. ఎప్పుడైతే పవిత్రుడయ్యో, నీకు ఎప్పుడైతే ప్యూరిఫికేషన్ వచ్చిందో, ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ వచ్చిందో, ఎప్పుడైతే ఇన్నర్ లుక్ వచ్చిందో, నీకు అంతర్దృష్టి ఎప్పుడైతే కలిగిందో, నువ్వు ఆత్మాకారం చెందుతావు. ఇక దేహయాత్ర అయిపోతుంది, అది ఆ పని పూర్తి అయిపోతుంది. మనకి ఇంటికి పనికి రావటం లేదు, మనం అంటికి పనికి రావటం లేదు, యశం లేదు పర్వాలేదు. మన ఆధ్యాత్మిక విషయం వదిలేదు, భౌతికంగా ఏమైనా అభివృద్ధిలోకి వచ్చామంటే భౌతికంగా అభివృద్ధిలోకి రాలేదు, ఆధ్యాత్మిక విషయం అటెండ్ ఏదో ఎక్కడో చోటి ఎక్స్పీరియన్స్ కనిపించి యశం లేదు పర్వాలేదు. అయ్యే మనకి హెడ్మాస్టర్ ఏమవుతున్నారంటే, నేను ఉద్యోగం మానేసి ఏదైనా జపం ఎప్పుడు చేసుకుంటానంటే ధ్యానం చేసుకోవడం మంచిదేమో తొందరగా వచ్చేస్తున్నాం. వాడు దృష్టిలో పెట్టుకోండి, ఇప్పుడు అమెరికా యుద్ధం చేస్తాను ఎవరి మీద, డబ్బు తక్కువ డబ్బు ఖర్చుతోటి వారం రోజుల్లో దేశాన్ని ఎగ్జేద్దాం అసలు లోపల ఉద్దేశం అది. వాడు అసలు లోపల యుక్తి ఏంటంటే, ఈ పైసలు ఏం ఖర్చు లేకుండా తొందరగా ఇరాక్ని జయించేద్దాం వాడు ఉద్దేశం. తీరా వాళ్ళు ఫీల్డ్కి వెళ్ళేందుకు ఏమైంది, వాళ్ళు అనుకున్న దానికంటే డబ్బు అవుతుంది, వాళ్ళు అనుకున్న దానికంటే సైనికులు చచ్చిపోతున్నారు, ఇంకా డాలర్లు కావాలి, ఇంకా డాలర్లు కావాలన్నారు, ఈ సైనికులు ఉంటున్నారు, ఈ డాలర్ల మాట ఎలా ఉన్నా మా ప్రాణాలు పోతున్నాయి, సైనికులు అంటున్నారు, ఈ ఇరాక్ వాళ్ళు ఏంటి చచ్చిపోయి చచ్చిపోతాం పోతే పోతున్నాం ఉంటే ఏంటి, మన దేశాన్ని మనం రక్షించుకోవాలి కదా అని వాళ్ళు చావుకు తెగించి పోరాడుతున్నారు. వీళ్ళేంటి ఇంకో దేశం వచ్చి పోరాడుతున్నాడు. ఎందుకే నీకు ఎందుకు చెప్తున్నాను ఇక్కడంటే, ఇప్పుడు నెల పట్టచ్చు, రెండు నెలలు పట్టచ్చు, మూడు నెలలు పట్టచ్చు, నాలుగు నెలలు పట్టచ్చు, ఒకవేళ యుద్ధం వాళ్ళు జయించినా గెరిల్లా యుద్ధం కంటిన్యూ అవుతాం, మనకి నక్సలైక్ యుద్ధం జరుగుతుంది కదా, అలా ఇరాక్లో కూడా అమెరికా జయించిన గెరిల్లా యుద్ధం ఆడదు, అది జరుగుతుంది. నీకు ఉదాహరణ కాలక్షేపం కోసం చెప్పడం లేదు, రాజకీయం చెప్పడం కోసం అసలే చెప్పడం లేదు. ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఇరాక్ను ఓడించే వరకు యుద్ధం అలా జరుగుతుంది. అలాగే మనకు కూడా మన మనసులో బలహీనతలని, మన వ్యక్తిభావాన్ని, మనలో ఉన్న సెపరేట్నెస్ని, మనలో ఉన్న దేహభావాన్ని, ఆ దేహాత్మ బుద్ధిని, ఆ దేహమే సత్యం అనుకునే బుద్ధిని, దేహమే సర్వస్వం అనుకునే బుద్ధిని, మనం ప్రాణజానంతో కాలాప్యం పొందే బుద్ధిని, అది ఓడిపోయే వరకు, అది నశించే వరకు ఈ ఆధ్యాత్మిక యుద్ధం, సాధనాల యుద్ధం చేస్తూ ఉండవలసిందే. మీరు కంగారు పడితే అమెరికా ప్రెసిడెంట్ వారం రోజులు పూజేస్తాను, వారం రోజులు కదా నిలబడి పడుతుంది. అలాగే మనకు కూడా సాయంత్రం మోక్షం చేస్తే బాగున్నాం, ప్రభుత్వాలు ఇచ్చాం లేదా అరుణాచలం వాళ్ళు ఇచ్చాం, సాయంత్రానికి మోక్షం వచ్చేస్తే బాగున్నాం. ఏమైనా ఇంకా కొంతమంది అంటూ ఉంటారు, ఇంకా సాధన ఎంతకాలం చేయాలని, మీ యుద్ధం ఎంతకాలం చేయాలో అమెరికా ప్రెసిడెంట్కే తిరుగుతాం లేదు. ఇప్పుడు ఉదయం పూజ చేయటం మధ్యాహ్నానికి వీళ్ళకి మోక్షం వచ్చాయి, ఒక టాలరెన్స్ లేదు, ఒక సహనం లేదు, ఒక ఓర్పు లేదు, ఒక హెల్పింగ్ నేచర్ లేదు. నా స్వార్థం నేను విడిచిపెట్టుకుంటే ఇక్కడ వస్తువు నాకు ఎలా వ్యక్తం అవుతుంది, మనం లోకాన్ని మోసం చేయగలం కానీ ఇక్కడ ఉన్న అంతర్యామిని మోసం చేయలేము, ఇక్కడ ఈశ్వరుని మనం మోసం చేయలేము, మోసం చేస్తే లోకాన్ని మోసం చేయొచ్చు. గాడ్ కెనాట్ బి డిసీవ్డ్ బై ఫిజికల్ ఎక్సర్సైజ్, అత్యంత బలీయమైనది మాయ, అత్యంత బలీయమైనది అజ్ఞానం. అజ్ఞానం నశించే వరకు, ఆ మాయ నశించే వరకు, ఆ సెపరేట్నెస్ నశించే వరకు మరి సాధన చేస్తూనే ఉండాలి. దీనికి అప్పటివరకు జరుగుతూనే ఉండాలి. అందుకని నేను ఆ గంటసేపు ధ్యానం చేశాను నాకు రిజల్ట్ ఎప్పుడు వస్తున్నాను అంటే, వీడికి అసలు ట్యాబ్లెట్ స్వాలో చేయకుండా రోగం తగ్గిపోవాలంటే అది వాడికి ట్యాబ్లెట్ లోపలికి వెళ్ళాలి, పని చేయాలి అంటే దాని అర్థం ఏంటి, మనకి సహనం లేదు. అది మెయిన్ ఏంటంటే సహనం లేదు, భగవద్గీత అదే చెప్పాను, నువ్వు చేసే పని పర్ఫెక్ట్గా చెయ్యి, నువ్వు చేసే పని హృదయపూర్వకంగా చెయ్యి, ఫలితం కూడా నీకు వద్దు. అది ఎప్పుడు ఇవ్వాలని, ఎక్కడ ఇవ్వాలని, ఎలా ఇవ్వాలని నేను చూసుకుంటాను. నీ పని నువ్వు చెయ్యి. ఎప్పుడు నిన్ను రివార్డు నీకు ఎప్పుడు ఇవ్వాలి, ఎప్పుడు నిన్ను అనుగ్రహించాలి, ఎప్పుడు నీకు దయ చూపించాలి, ఎప్పుడు నా స్వరూపం నీకు వ్యక్తం చేయాలి, దాని గురించి ఆలోచించొద్దు. నా చేతిలో ఉన్న పని గురించి నువ్వు ఆలోచించొద్దు. నీ చేతిలో ఉన్న పని నువ్వు ఇష్టంగా చెయ్యి, ప్రేమగా చెయ్యి, హితవుగా చెయ్యి. గొప్ప కోసం చేయొద్దు, తామ్ కోసం చేయొద్దు, ఎంటర్టైన్మెంట్ కోసం చెయ్యొద్దు, ఈశ్వరుని దయ సంపాదించడం కోసమే పని చెయ్యి. కొంతమంది గౌరవం వస్తుందంటే ఏదైనా మంచి పని చేస్తారు, కానీ ఆ గౌరవం రాకపోతే మంచి పని కూడా చేయరు. మీకు నిజంగా గౌరవం రావచ్చు, దేవుని అనుగ్రహం సున్నా. ఇంకా ఆ పని మీరు ఎందుకు చేశారో భగవంతుడు లోపలను చూస్తూ ఉంటాడు. సర్వసాక్షి సర్వేశ్వరుడు, నువ్వు నిజంటారు, మీరు నిజంటారు. డిక్టేటర్ మన డిక్టేటర్ ఎక్కడ ఉన్నాడు, మన హృదయంలో ఉన్నాడు. వాడు వాడిని ఏ పని ఎందుకు చేస్తామో, ఒక మంచి పని చేయొచ్చు. ప్రపంచంలో నిలుపుకుని రూపాయలు మంచి పని అంటూ లేదు. ప్రతి మంచి పనిలోనే ఎంతో కొంత చెడు కూడా ఉంటుంది. ఎక్కడైతే నిప్పుల్లో అక్కడ ఎంతో కొంత పొగ ఉంటుంది. మనం మంచి అడగనం, అదే సూక్ష్మజీవులు కాలకంగా పని చచ్చిపోతూ ఉంటుంది. నేను ఎంత మంచి పని అనుకోండి, అందులో 1% అనే ఎంతో కొంత చెడు ఉంటుంది. అంటే అది విడిచిపెట్టేది. నువ్వు పని భగవంతుని మిమ్మల్ని పని ఎందుకు చేయమన్నాడంటే పవిత్రం ఇవ్వటానికి చేయమన్నాడు. కానీ పని వల్లే మనకు మోక్షం వచ్చేది. ఒక నీ తగ్గించవచ్చు మంచిది, ఒక గోడ కట్టించవచ్చు మంచిదని, దానివల్ల నీకు మోక్షం కాదు. ఆ పని నేను ఎందుకు చేయమన్నాడంటే స్వార్థం తగ్గించుకోవడానికి, గర్వం తగ్గించుకోవడానికి, ఇతరులకు నేను ఎందుకు ఉపయోగపడమన్నాడంటే ఇతరులు నీ ఉపయోగం ఉపయోగపడటం వల్ల మహాత్ములు అయిపోతారని కాదు. ఎందుకు నిన్ను సహకరించమన్నాడంటే మన లోకానికి సమాజ సేవ ఎందుకు చేయమని చెప్పారంటే మనకి మనం చేసినంత మాత్రం చేసి సమాజం ఉద్రింపబడుతుందని కాదు. మనకు కొంత స్వార్థం తగ్గుతుంది, ఎంత కొంత పవిత్రం అవుతాం, ఎంత కొంత ఏకాగ్రత వస్తుంది, ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. ఎటువంటి బాగుపడినా బాగుపడకపోయినా మన డ్యూటీ మనం చేశాం అనే ఒక సాటిస్ఫాక్షన్ మనకు ఉంటుంది. తర్వాత ఇంకోటి మీరు ఆ గొప్పలు ఎప్పుడు చెప్పుకోవద్దు. మీకు చేస్తే సాధన చేయండి, ఎంతవరకు సాధన చేయగలిగితే అంతే చేయండి. పూజ సాధన చేయొచ్చు, జప సాధన చేయొచ్చు, ధ్యాన సాధన చేయొచ్చు, విచారణ సాధన చేయొచ్చు, కానీ గొప్పలు చెప్పుకోకండి. గొప్పలు చెప్పుకుంటే తప్పలు వస్తాయి, తర్వాత పునర్జన్మలు పెరుగుతాడు. మీరు చేసి మర్చిపోండి, మీరు మర్చిపోండి, దేవుడు జ్ఞాపకం పెట్టుకుంటాడు. మీరు మర్చిపోయారు అనుకోండి, ఆయన మర్చిపోతాడు. వాళ్ళే ఆడి పని వాళ్ళే జ్ఞాపకం పెట్టుకుంటారు, వాళ్ళు కూడా మన కిందకిన ఆయన మర్చిపోతాడు. మనం అనుకుంటాం అది ఎలా జరిగిపోతుంది, ఇది ఎలా జరిగిపోతుంది. మన ఏం స్వతంత్రం ఏం కాదు. ఈ ప్రపంచానికి యజమాని ఈశ్వరుడు, మీకు యజమాని ఈశ్వరుడు, నాకు యజమాని ఈశ్వరుడు. సత్య సంకల్పుడు ఎవరో భగవంతుడికి ఒక పేరు ఏంటిది, సత్య సంకల్పుడు ఈశ్వరుడు, సత్య సంకల్పుడు. ఆయన సంకల్పించిందే జరుగుతుంది, ఆయన సంకల్పించిందే సత్యము. నువ్వు అనుకునే ఏదైనా నువ్వు అనుకోవచ్చు, కానీ నువ్వు అనుకునే జరగదు, ఆయన అనుకుని జరగచ్చు, అది ఈశ్వరుడు. ఒకసారి ఆయన సంకల్పం మన సంకల్పం కలుస్తూ ఉంటాయి, అప్పుడు మనం ఏమనుకుంటామంటే మనం తెలియచేట వాళ్ళు ఇదంతా సాధించేస్తాం. ఆయన సంకల్పం మన సంకల్పం ఒకసారి కలవలో మనకు భగవంతుడు అన్యాయం చేయించాడు. మనకేదైనా అనుకూలంగా జరిగితే మన తెలియచేటలు, మనకు అనుకూలంగా జరగకపోతే భగవంతుడు మనకి అన్యాయం చేశాడు అనుకుంటాం. పోనీ మనకి ఏదైనా కలిసి వచ్చింది అనుకోండి, దేవుని ప్రసాదం అనుకో, మన తెలియచేటల వల్ల మనం కష్టపడటం వల్ల ఇది వచ్చిందని మనం ఇదే మాయ. ఇంకోటి గుర్తుపెట్టుకోండి, ఆ ట్రూత్ని రియలైజ్ చేసే వరకు ఎప్పటికైనా ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కంటే అక్కడ బాగుంది, అక్కడికంటే ఇక్కడ బాగుంది. పూర్వం ఏం బాగుంది, ఇప్పుడు ఏం బాగలేదు, ఇప్పుడు బాగుంది, పూర్వం ఏం బాగలేదు, పూర్వం బాగాలేదు, ఇప్పుడు బాగాలేదు, భవిష్యత్తు ఇంకా బాగా ఉంటుంది. నా బంగారం భవిష్యత్తు వచ్చేస్తుంది, బంగారం కింద చేసేసుకోవాలి, భవిష్యత్తు అంటే బంగారం కింద చేసేసుకోవాలి. అలా ఉంటే బాగున్నాం, ఇలా ఉంటే బాగున్నాం, అలా ఉండలేకపోతున్నాం, ఇలా ఉండలేకపోతున్నాం, ఇలా అనుకోవటం మానం కోటి జన్మలు ఎత్తాం. సత్య సాక్షాత్కారం అవ్వకుండా మనిషికి స్వేచ్ఛ లేదు, శాంతి లేదు, సుఖం లేదు, ఆనందం లేదు. కాదు చూసి పోవాలనుకుంటే నీకు భయం పోదాం, ముచ్చపు చుట్టూ చూసి వెళ్ళనుకుంటే ఆశ పోదాం, ఈత రాడ భయ క్రోధ. భగవంతుడు ఎంత బాగా చెప్పాడు, భక్తి మాట వదిలేయండి, భగవంతుడి మాట వదిలేయండి, భయం తగ్గించుకోండి. ఎందుకు చెప్తున్నాడు భయం తగ్గించుకోండి అని, మోక్షం మాట వదిలేదు. మనకి భయం ఎక్కువ వస్తుందనుకోండి బాగా చదువుకుంటాం, పరీక్షలు మర్చిపోతాం. స్టూడెంట్స్ చాలా మంది మర్చిపోవడానికి కారణం భయం. వాళ్ళు కష్టపడి చదువుతారు, వాళ్ళు తెలియని వాళ్ళే కూడా, కానీ పరీక్ష ఆలోచనకి మర్చిపోతారు. ఏంటి ఎలా మర్చిపోయారు, మనం అనుకుంటాం వాళ్ళు అనుకుంటాం, దానికి భయం కారణం. అందుకే భగవంతుడు ఏం చెప్పారంటే మీరు భయం తగ్గించుకోండి అని మన కోసం చెప్పాడు. భగవంతుడు మన క్షేమం కోరకపోతే మన క్షేమం కోరే వాళ్ళు ఎవరున్నారో చెప్పండి. ఇక్కడ భయం తగ్గించుకోండి, మాట మాటికి కోపం తెచ్చుకోకండి, బీపీ పెరుగుతుంది, తర్వాత విషయ చింతన తగ్గించుకోండి, దైవ చింతన పెంచుకోండి, ఆత్మచింతన పెంచుకోండి, ఇష్టాయిష్టాలు తగ్గించుకోండి. మనకి ఇష్టం లేదనుకోండి, అయిష్టం లేదనుకోండి, మనసును దాచిమకానికి వెళ్ళమంటే గడదసు. తర్వాత ఇంకోటి అతిగా ఆలోచించకండి. ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించండి, అతిగా ఆలోచించొద్దు. అతిగా ఆలోచిస్తే మెంటల్ అవుతాం చివరకు. మనం వంట వండుకుంటున్నాం, మనం వంట వండుకున్నాం 24 గంటలు వంటించడం ఉండమని కాదు, వంట వండుకుంటాం అక్కడ పెట్టేస్తాం, మన పని మనం చూసుకుంటాం. అలాగే ఏదైనా మనం ఇప్పుడు కాళ్ళు ఉన్నాయని 24 గంటలు ఎక్కడ నడుస్తాం, చేతులు ఉన్నాయని 24 గంటలు ఎక్కడ పని చేసుకుంటాం. అలాగే మనకు భగవంతుడు ఇంటెలిజెన్స్ బుద్ధిని ఇచ్చాడు, ఇది కూడా ఒక అవయం, బుద్ధిని మనకి ఇచ్చాడు. అది ఆది ఎంతవరకు ఆలోచించాలో అంతవరకు ఆలోచించి సరైన బుద్ధికి రెస్ట్ ఇచ్చేయాలి. అలాగే దానికి రెస్ట్ ఇవ్వకుండా అదే అతిగా ఆలోచిస్తాం అనుకోండి, వాడు చివరికి ఆళ్ళని మెంటల్ అవుతారు. ఈ మెంటల్ అయ్యి వాడు చాలామంది లేనిపోయి ఊహించుకోవటం, అతిగా ఆలోచించటం, ఇది ఎలా జరిగిపోతున్నామో అది ఎలా జరిగిపో, ఏం జరగదు, ఇది ఎలా జరిగిపోతున్నామో అది ఎలా జరిగిపోతున్నామో అనుకోవటం, ఇలా ఊహించుకుని ఈ బుద్ధికి ఎక్కువ శ్రమ కలిగజేసి బుద్ధిని మనలో మనం ఏం ఊహించుకున్నా బుద్ధిని టైర్ వేసి ఆ టైర్ చేస్తున్నాం మనం. అయితే మనకు వృత్తి ఏంటంటే అతిగా ఆలోచించడం వల్ల కూడా మనకి అనారోగ్యం, శారీరక అనారోగ్యం, మానసిక అనారోగ్యం. భగవంతుడి మాట ఎటువంటి రెండు తెలుస్తున్నాయి మనకి, శరీరం తెలుస్తుంది, మనసు తెలుస్తుంది. ఈ రెండు తెలుస్తున్నాయి కదా, అందరికీ ఎవరికైనా అనుమానం ఉందో లేదా, ఎవరికి అనుమానం లేదు. మీరు చెప్తారు కదా శరీరం ఎవరిదంటే నాదే అంటారు, ఆ శరీరం ఎవరిదంటే మీరు ఏమంటారు, నాదే అండి శరీరం, నాదే అని అంటారు. ఈ శరీరం నీయే కదండి, అది ఇది తెలుస్తుంది, మనసులో తెలుస్తుంది, ఏదో మంచిదని చెడ్డదని ఆలోచిస్తుంది శరీరంలో. మరి ఎముకలు మనసులు రక్తం ఎలా ఉన్నారు శరీరంలో, మనసులో ఆలోచనలు, కోరికలు, తలంపులు, కక్షలు, కార్పణ్యాలు, లాయర్స్, డెజరల్స్, యాన్ని ఈ దష్టంత మైండ్లో ఉంది. ఈ రెండు తెలుస్తున్నాయి, ఈ రెండింటిని మనం ఏం చేయాలంటే మ్యాక్సిమం ఉపయోగించుకుని ఆ జ్ఞానం. ఇప్పుడు ఆ డాక్టర్ గారు ఉన్నారనుకోండి, బాగా ఇంటెలిజెంట్ అయినా ఆయన దగ్గరికి వెళ్తే మనకు వైద్యం చేస్తారు, కానీ దగ్గరికి వెళ్ళకుండా వైద్యం ఏం చేస్తారు. చెట్టుని ఏం నేస్తుంది, ఆ చెట్టు దగ్గరికి వెళ్ళి కూర్చుంటే నీడ వస్తుంది, కానీ అక్కడ చెట్టు ఎక్కడికి వెళ్ళకుండా మీరు చెట్టు ఏమి నేడుస్తుంది. అంటే మీరు చెప్పింది ఏంటంటే శరీరం మనసు మనం తెలుస్తున్నాయి కదా, ఇట్లా మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. దేనికి ఉపయోగించుకోవాలి, మన ఆధ్యాత్మిక అభివృద్ధికి, భౌతిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలి. శరీరం ఉపయోగించుకోవాలి, మనసు. ఈ శారీరక ఆరోగ్యము, మానసిక ఆరోగ్యము కాపాడుకుంటూ ఇవరి గుహలో ప్రవేశించాలి. ఏదో ఒక ఫిజికల్ హెల్త్ కాదు, స్పిరిచువల్ హెల్త్. ఆ స్పిరిచువల్ హెల్త్ ఎవరున్నాడు, మన యజమాని ఉన్నాడు. ఎవరున్నాడు, మన యజమాని ఉన్నాడు. చావు లేని వస్తువు అక్కడ ఉంది, ఏముంది, ఆ చావు లేని వస్తువు. శారీరక ఆరోగ్యం, మానసిక ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకుంటూ మ్యాక్సిమం మన శరీరాన్ని, మనసును ఉపయోగించుకుంటూ తెలివి తక్కువ వాళ్ళకి అవకాశాలు వస్తాయి, తెలివైన వాళ్ళకి అవకాశాలు వస్తాయి. తెలివైన అవకాశాన్ని పట్టుకుంటాడు, తెలివైన వదిలేస్తాడు అంతేతాడు. అవకాశం రాకపోతే ఇంటెలిజెంట్ దాన్ని కూడా ఏమి చేయలేదు, తెలివైన వాడు కూడా ఏమి చేయలేడు, అవకాశం రాకపోతుంది. తెలివి తక్కువ అవకాశం వచ్చినా వదిలేస్తాడు, తెలివైన అవకాశాన్ని పట్టుకుంటాడు, వాడిని మనం తెలివైన వాడు అని అంటాం. అవకాశం రాకపోతే వాడు ఏమి చేయలేదు. అయితే మనకి ఇప్పుడు తేడా వచ్చేసింది, బాడీ ఎమ్మన బాడీ వచ్చేసింది, ఓ బాడీ వచ్చేసింది, మైండ్ ఉంది, రెండు మనకు తెలుస్తున్నాయి. ఈ రెండింటిని జాగ్రత్తగా ఉపయోగించుకుని భౌతిక అభివృద్ధికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి ఈ రెండింటిని మ్యాక్సిమం ఉపయోగించుకోవాలి. కానీ మనం ఏం చేస్తున్నామంటే భౌతిక అభివృద్ధికి, ఆధ్యాత్మిక అభివృద్ధికి పెద్ద ఉపయోగించుకోవటం లేదు వీటిని. మన ఆధ్యాత్మిక అభివృద్ధికి అటువంటి భౌతిక అభివృద్ధికి కూడా చాలా మంది ఉపయోగించుకోవటం లేదు. అంటే నేను చివరిసారిగా ముగింపులో నేను చెప్పి మాట్లాడేంటంటే గర్వం రాకుండా చూసుకోండి. మీరు మీలో కొంతమంది బంగారు పిచ్చుకుని ఉండొచ్చు, అంటే అదృష్టవంతులు ఉండొచ్చు మీలోనే, అది నేను రాకుండా చూసుకోండి. గర్వం రాకుండా చూసుకోండి, గర్వం మనిషిని పాడు చేస్తుంది, అదే నేను రాకుండా చూసుకోండి. మీకుంటే ఇతరులకు ఏదైనా షేర్ చేయండి, మీకుంటే మీ కలిగి ఉంటే మీకు ఏదైనా విద్య ఉందనుకోండి ఎవరికైనా చెప్పండి. ధనం ఉంటే ఇతరులకు సహకారం చేయండి. భగవంతుడు మీకు ఏమి గిఫ్ట్స్ ఇచ్చాడు అనుకోండి, భగవంతుడు కొంతమందికి తెలివి ఇస్తాడు, కొంతమందికి వివేకం ఇస్తాడు, కొంతమందికి ఒక గిఫ్ట్ ఇస్తాడు. ఆ గిఫ్ట్ని సమాజం కోసం ఎంతో కొంత ఉపయోగించండి. అప్పుడు భగవంతుడి దయని ఆ సమాజానికి ఉపయోగించేది కూడా కోరిక లేకుండా ఉపయోగించాలి. కీర్తికాంక్ష మరీ బయటపడ్డాడు, మీకు కోపం ఉందనుకోండి, ఆ లెక్చరర్ గారు కోపం ఉందనుకోండి, అబ్బా లెక్చరర్ గారికి అంత కోపం ఉండని పాయింట్అవుట్ చేయొచ్చు, కీర్తికాంక్ష పాయింట్అవుట్ చేయడం దొరకదు. క్యాన్సర్ తొందరగా పట్టుకోవడం ఎంత కష్టం, క్యాన్సర్ని కీర్తికాంక్షను పట్టుకోవడం కూడా అంత కష్టం. మరి అది పాయింట్అవుట్ చేయడానికి కనపడదు, అది లోపల ఎక్కడో ఉంటుంది, అది కనపడదు. కోపం చేస్తే మనం ఇది కోపం ఉందో పాయింట్అవుట్ చేసేస్తాం. కోపం కంటే, కామక్రోధాల కంటే బలమైన శక్తులు కీర్తికాంక్ష. కానీ అది పాయింట్అవుట్ చేయడానికి కనపడదు, క్యాన్సర్ డబ్బులు అండి. తర్వాత మీరు ఈ సభలు జయప్రదం చేశారు, మీరు అందరూ వచ్చారు, నిశ్శబ్దంగా ఉన్నారు. నేను చెప్పిన మాటలో మీరు ఉపయోగపడే మాటలు ఉంటే చూసుకోండి, లేకపోతే మా మాటలు నాకు ఇచ్చేయండి. ఉపయోగం మీకేమైనా ఉపయోగపడే మాటలు ఉంటే మటుకు మీరు మోసుకుని వెళ్ళండి. ఇది ఒక జ్ఞాన యజ్ఞం, ఇది కాలక్షేపం అనుకోకండి. మన ఏం ఫలించవలసిన కాదు, ఇది ఒక జ్ఞాన యజ్ఞము. మన జీవితంలో మిగిలిన మధుర క్షణాలు ఇది జ్ఞాన యజ్ఞము. అయితే ఈ జ్ఞాన యజ్ఞంలో నాకు 10 పైసలు వాటా కంటే ఎక్కువ ఉండదు. ఈ నేడు షెల్టర్ ఇచ్చిన వాడు కొంత భగవంతుడు ఇంపార్షియల్గా ఉంటాడు. జీవుడు పార్షియల్గా ఉండొచ్చు కానీ ఈశ్వరుడు ఇంపార్షియల్గా ఉంటాడు. ఇక మమ్మల్ని ఆహ్వానించుకుంటే నిశ్చయగా 10 పైసలు వాటా ఇచ్చేస్తాడు. నాకు 10 పైసల వాటు, మీకు 10 పైసల వాటు. ఈ బిల్డింగ్ నిర్మాణంలో ఎవరైతే కష్టపడ్డారో వాళ్ళకి లేకపోయినా వాళ్ళు ఎక్కడో వాళ్ళు కొంత వాట కేటరింగ్ చేస్తారు. చివరికి నాకు ఇరుగు 10 పైసల వాటు మీకు తెర మీద మీకు కనిపిస్తున్నారు అంతే. అంటే భగవంతుడు ఎవరికి ఇచ్చిన వాటాలు ఇచ్చేస్తాడు. ఎవరికి అది వాళ్ళకి అది అది డివైన్ వ్యాధి, అది ఈశ్వరుని చట్టం. ఆ చట్టం ప్రకారం ఇక్కడ మనం ఈ ప్రోత్సాహ పరిచారంటే ఎవరో కార్యకర్తలకి సభను ఏర్పాటు చేయండి, ఈ సత్సంగం ఇక్కడ ఏర్పాటు చేయండి అని ప్రోత్సహించిన వాళ్ళు కూడా కొంత 5 పైసలు ఇచ్చేస్తాడు. వాళ్ళకి లేకపోయినా ఇప్పుడు మీటింగ్కి రాకపోయిన వాళ్ళు మీకు ఎంకరేజ్మెంట్ ఇచ్చారంటే ఎంకరేజ్మెంట్కి కూడా అయ్యి ఎంకరేజ్మెంట్కి పెట్టుబడి అక్కర్లేదు, వాళ్ళకు కూడా 5 పైసలు ఇచ్చేస్తారు. అంటే స్వతంత్రానికి, ఆ సద్బుద్ధికి, ఆ మంచి తలంపుకి వాళ్ళకు కూడా కొంత వాటర్ ఇస్తారు. నోబుల్ థాట్కి అది కూడా కొంత ఇస్తాడు. మీ ఎంత సాధన చేసినా మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తున్నాను, మీ దుఃఖం వచ్చినప్పుడు కుంగిపోతుంటే, సంతోషం వచ్చినప్పుడు కుంగిపోతుంటే, మీకు తెలియకుండా మీ అహంభావన పెరిగిపోతుంది, మీకు తెలియకుండా మీ ఎత్తిభావన పెరిగిపోతుంది, మీకు తెలియకుండా మీకు అజ్ఞానం పెరిగిపోతుంది. ఈ విషయం మీరు గుర్తించండి, గుర్తించి మెలగండి, వివేకం పెంచుకోండి, శాంతి పెంచుకోండి. శాంతిగా ఉంటే మీరు శాంతి, మీరు శాంతిగా ఉండటం నేర్చుకుంటే దేహానికి ఏదైనా ప్రారంభం, ఆ దేహ ప్రారంభం అనుకూలం ఉన్నా ప్రతికూలం మిమ్మల్ని ఏమి చేయదు. దేహంతో ఎప్పుడైతే మీకు తాదాత్మ్యం లేదో అప్పుడు ప్రారంభం మీకు అనుకూలంగా లేకపోయినా, మీ ప్రారంభం దేహ ప్రారంభం మీకు అనుకూలంగా లేకపోయినా, దేహ ప్రారంభం అయితే ఒకవేళ దురదృష్టం మీ దేహ ప్రారంభాన్ని వెంటాడుతున్నా అది మిమ్మల్ని ఏం చేయలేదు. ఏదైతే లేదో అది మాయ, ఏదైతే ఉందో అది ఈశ్వరుడు, ఏదైతే లేదో అది మాయ, ఏదైతే ఉందో అదే బ్రహ్మము, అదే సత్యము, అదే ఈశ్వరుడు, అదే గురువు, అంతా అదే. అని భగవాన్ చెప్తాడు, నిన్ను చూసుకో ముందు తర్వాత లోకాన్ని చూడు. నిన్ను చూసుకోకుండా లోకాన్ని చూస్తే లోకం చేత బంధింపబడతావు, లోకం చేత మోహింపబడతావు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల ఇంకోటి జ్ఞాపకించుకోండి, మీ దుఃఖంలో నుంచి విడుదల పొందటానికి మీ చుట్టాలు, మీ స్నేహితులు, మీ పరిసరాలు, మీ స్నేహితులు, బంధువులు అందరూ మూల తలంపులో ఉన్నారు. మూల తలంపుని తీసుకో పక్కన పెడితే ఏమి లేదు, మీకు అది టెన్షన్ వచ్చే కారణం కూడా ఏమి లేదు. మీ బంధువులందరూ ఎక్కడున్నారు? మూల తలంపులో ఉన్నారు. మీ కుటుంబ సభ్యులందరూ ఎక్కడున్నారు? మూల తలంపులో ఉన్నారు. ప్రపంచం ఎక్కడుంది? మూల తలంపులో ఉంది. విలేజులు ఎక్కడున్నారు? మూల తలంపులో ఉన్నారు. స్నేహితులు ఎక్కడున్నారు? మూల తలం. ఈ మూల తలం పడిపోతే ఏది లేదు, మనకి మిగితావు. నువ్వు ఏదిగా ఉన్నది మిగితావు. మనం లేని దాంట్లో నుంచి వేరుపడగలం, కానీ ఉన్న దాంట్లో నుంచి వేరుపడలేము. కల్పితం ఎప్పుడైతే నశించిందో ఉన్న సత్యం, ఉన్న వస్తువు ఉన్నది ఉన్నట్టుగా ప్రకాశిస్తుంది. ఒకటే గుర్తుపెట్టుకోండి, మీ బంధువులు, మీ స్నేహితులు, మీ ప్రాపర్టీ, మీ పరిసరాలు, మీ కులాలు, మీ మతాలు, మీ అప్సు, మీ డౌన్స్, మీ హెచ్చుతగులు, ఇవన్నీ మూల తలంపులు ఉన్నాయి. అది అనుభూతి ఏది లేదు. ఈ ఒక్క పాట మంత్రం కింద మీరు జపించుకోండి. మీ యువతులు మూల తలంపులు ఉన్నారు, మీ స్నేహితులు కూడా మూల తలంపులు ఉన్నారు. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచలమును చుస్మరించు వారల అహము నిర్మూలించు అరుణాచల అంటే తపస్సు అంటే ఏంటంటే అహంభావనలోంచి విత్తుభావంలోంచి మూల తలంపులోంచి విడుదలవ్వటానికి నువ్వు చేసే ప్రతి ప్రయత్నం కూడా తపస్సే. ఆ మూల తలంపుని ఎందింపజేయటమే తపస్సు. నాలుగు వేల పూజ దగ్గర కూర్చున్నంత మాత్రం చేతే తపస్సు కాదు. మూల తలంపు ఎందింపజేయటానికి నీకు వచ్చే తలంపు, నీకు వచ్చే ఆలోచన, నువ్వు చేతితో చేసే పని, నీ నోటితో మాట్లాడే మాట ప్రతిదీ కూడా తపస్సుతో సమానం. నీ జీవిత విధానం ఎలా తీర్చిదిద్దుకోవాలంటే ఆ మూల తలంపులోంచి విడుదల ఎలా మూల తలంపులోంచి ఎలా విడుదల పొందుతావో ఆ విడుదల పొందడానికి అనుకూలంగా నీ మాటని, నీ చేతని, నీ దైనందిన నీ జీవిత సరళని అలా తీర్చిదిద్దుకోవాలి. అది ఈరోజు మన సమావేశంలో సబ్జెక్ట్ యొక్క సారాంశం. అది అదే తపస్సు. భారతీయ సంస్కృతిలో తపస్సుకి ఇచ్చిన ప్రాధాన్యత దేనికి ఇవ్వలేదు. నిజ తపస్సు లేకుండా మనస్సు సంస్కరింపబడదు. తపస్సు వల్ల మనస్సు సంస్కరింపబడుతుంది, కానీ భోగం వల్ల మనస్సు సంస్కరింపబడదు. అదే మహమ్మద్ ప్రవక్త చెప్పిన మాట ఇంకోసారి చెప్తున్నాను, ఇది రిపిటేషన్ అవటానికి. నా అనుయాయుల్లో ధనవంతులు ఉన్నారు, నా అనుయాయుల్లో ధనం లేని వాళ్ళు ఉన్నారు. ధనం లేని వాళ్ళకంటే ధనం ఉన్నవాళ్ళ గురించి నేను ఎక్కువ ఆలోచిస్తున్నాను. ఏంటంటే వాళ్ళు ధనం పేరు చెప్పి భోగల అరసులోకి వెళ్తే హృదయంలోని నిజానికి ఎక్కువ దూరం అయిపోతారు. అంటే ధనం చెడ్డది కాదు, కానీ ధనవంత కాదని భోగమై జీవితానికి అలవాటు పడితే నీ స్వరూపానికి, నీ వరేలో ఈశ్వరుడికి అల్లాకు దూరం అయిపోతారు అని పురాణంలో చెప్పిన వాక్యం ఒకసారి ముగింపులో మీకు జ్ఞాపకం చేస్తున్నాను. నాకు నచ్చిన మాట కాబట్టి మీకు రిపీట్ చేస్తున్నాను, మీకు నచ్చవచ్చు నచ్చకపోవచ్చు. ఈ ప్రవచనాలు నా గురించి నేను చెప్పుకుంటున్నాను, కానీ మీ గురించి నేను చెప్తున్నాను అనుకోవటం లేదు. భగవద్గీతలో చెప్పిన మాటలు, ఉపనిషత్తుల్లో చెప్పిన మాటలు, ఆచార్య దేవుడు చెప్పిన మాటలు మన అహంభావికి నచ్చవు, సైతానికి నచ్చవు. మనకు బాగుపడే యోగం ఉంటే నచ్చును. భగవద్గీతలో చెప్పిన మాటలు మనకు బాగుపడే యోగం లేనప్పుడు అది పురుపును భగవద్గీతలో శ్లోకం చదువుతుంటే మనకేదో ఆనందం నోట్లో పోసుకున్నట్టు ఉంటుంది. ఈ సైతానికి నచ్చవు ఆ మాటలు. జీవలక్షణాలు ఎక్కువగా ఉన్న వాడికి ఈశ్వరుడు చేసే బోధ నచ్చదు. జీవలక్షణాల నుంచి మనం విడుదల పొందితే కానీ మనకి ఆనందం లేదు. ఆనందాన్ని బజార్లో పర్చేజ్ చేయడం మనం కొండ బజార్లో దొరికే వస్తువు కాదు. మంచి శివస్మరణ, ఈశ్వర స్మరణ, అలా స్మరించగా 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 ఆ స్మరణ ఎందుకు చేయమన్నారంటే మీ అహంభావన తగ్గటానికి, వ్యక్తి భావన తగ్గటానికి, ఆ మూల తలంపు పలచబట్టడానికి. ఈశ్వర స్మరణ ఏం లేని నువ్వే ఉన్నావు. మనం ఎవరనుకుంటున్నామంటే భగవంతుడు లేడనుకుంటున్నాం, మనం ఉన్నాం అనుకుంటున్నాం, కానీ మనం లేము ఆయన ఉన్నాడు అనే భావన స్థిరపడాలి. ఆ భావన బలం కూడా మనకు ఆధ్యాత్మిక శక్తిని పెరుగుతుంది, శక్తిని పెంచుతుంది, ఆధ్యాత్మిక స్థాయి పెరుగుతుంది, దైవ దర్శనాన్ని కలగజేస్తుంది భావన బలం కూడా. అయితే మీకు ఆసక్తి ఉందనుకుని అహంభావన పెరుగుతుంది, ఆసక్తి తగ్గించుకుంటే అహంభావన తగ్గుతుంది. అయితే పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడంటే ఈత రాగ భయ క్రోధ అందులోంచి విడుదల పొంది, ఇందులోంచి విడుదల పొందితే మీకు అహంభావన పలచబడిపోతుందో అందులోంచి విడుదల పొంది దానికి ప్రయత్నం చేయండి. దానికి సాధన ఒక ముద్దు పేరు పెట్టారు. అరుణాచల శివన్, అరుణాచల శివన్, అరుణాచల శివ, అరుణాచల గిరి రూపమైనట్టి కరుణ సముద్రమ కృప చేసి మన్వేలము అరుణాచల. మనం నిరంతరం ఏది చింతిస్తుంటే అది అవుతాం. ఎవరితోటైతే 6 నెలలు స్నానం చేశాము మనం, వాడి బుద్ధి మనకు కూడా వచ్చేస్తుంది. మనం ఏది చింతిస్తే అది అవుతాం. అరుణాచలేశ్వరుని చింతించగా చింతించగా చింతించడం మనకు వచ్చే లాభం అంటే ఆయన కృప మన మీద పడుతుంది. మనం చేసేది చింత, అరుణాచల స్మరణ, ఆయన ఇచ్చేది ఆయన దయ. మనం ఏది చింతిస్తా అంటే అదే అవుతాం. అరుణాచలేశ్వరుని కించించగా 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 అనే స్వరూపం మనకిస్తాడు. ఆయన స్మరించగా స్మరించగానే స్వరూపాన్ని మనకి ఇచ్చి మన శాంతిలో కాంతిలో ముంచుతాడు. మనకు ఆనందం, ఎటువంటి ఆనందం మనకు కలగజేస్తాడు? ఊపిరి సలపదు. అసలు అది ఊపిరి తీసుకుందామంటే దొరికింది ఇంకా ఊపిరి మనకి. అటువంటి ఆనందంలో ఊగిసిరాడు, మన ఉయ్యాలో ఊగిసిరాడినట్టు ఆనందంలో ఊగి విడి చూసినంత ఆనందమే. ఒక దేహం పోయింది అనుకోండి, అప్పుడే ఆనందమే. దేహం ఉంటే ఆనందం, ప్రపంచం ఉంటే ప్రపంచం కనిపిస్తాంటే ఆనందం, ప్రపంచం కనిపించకపోతే ఆనందం. ఆనందంలో ముంచుతాడు, ఆనందంలో ముంచుతాడు. అంతేకాదు, ఏదో కొన్ని క్షణాలు ఉంటే అక్కడ వచ్చేయడం కాదు, ఆనందంలో స్థిరపరుస్తాడు. ఆయన స్మరిస్తే ఆయన కరుణ, ఆయన దయాన్ని ప్రసాదిస్తాడు. శివపుత్రం దయాచిత్తం ముక్తి ప్రదాత. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. గిరి రూపమైన కరుణా సముద్రము కృప చేసి నన్ను ఏలము అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం స్కందాయ నమః, ఓం గుహాయ నమః, ఓం వరదాయ నమః, ఓం శివాయ నమః, ఓం వరిష్ఠాయ నమః, ఓం జ్ఞానప్రదాయ నమః, ఓం నమః శివాయ, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం కుమారాయ నమః, ఓం నారాయణ, ఓం నమః శివాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం గగనాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం శివాయ నమః, ఓం రుద్రాయ నమః, ఓం ఆనందాయ నమః, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం జ్ఞానాయ నమః, ఓం ఆనందాయ నమః, ఓం పుణ్యాయ నమః, ఓం పుణ్యకృతే నమః. ఆయన పుణ్యాత్ములే కాదు, ఆయన పుణ్యం మన చేత పుణ్యం పనులు కూడా చేయిస్తూ ఉంటారు. ఓం పుణ్యకృతే నమః. ఏదైనా మంచి పని చేశామనుకోండి, ఆయన తల్లి లేకుండా ఆయన సంకల్పం లేకుండా అది చేయడం. మనం ఏదైనా మంచి పని చేస్తే ఆయన ఆ సంకల్పం తెచ్చి ఆయన సంకల్పం లోపల ఇచ్చేవాడు కూడా ఆయన. ఆయన చేస్తాడు, మంచి చేయిస్తాడు. ఓం పుణ్యకృతే నమః. ఓం పుణ్యాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం శివాయ నమః, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, నారాయణ 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 నారాయణ. అంటే మీరు ఏదో జపం చేయటం వల్ల మీరు ఇంతకాలం మౌనంగానే చేసుకొచ్చిన జపం ఉపయోగం లేని తలంపులు మనకు రావు. మనకు ఉపయోగం లేని తలంపులు, మనకు అంశం లేని తలంపులు, మనకు అక్కర్లేని తలంపులు మనకు రావటం మానేస్తాయి నిరంతరం నామాన్ని జపించటం వల్ల. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమ శివాయ. శరీరం వచ్చిందంటే దానికి ముగింపు చావు. దానికి ముగింపు రాకముందే మనం నేర్పడి జ్ఞానాన్ని సముపార్జన చేయమని. శరీరం వచ్చిందంటే శరీరానికి ముగింపు చావు. ఆ చావు శరీరానికి ముగింపు రాకముందే, ఆ చావుకు రాకముందే జాగ్రత్తగా ఉండి జ్ఞానాన్ని సంపాదించుకోమని. శాంతి శాంతి శాంతి. లవ్ టు యూ, హ్యాపీనెస్ టు యూ, పీస్ టు యూ, థ్యాంక్ యూ ఆల్.
Come on.